அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிகிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம் வரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதக்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். மரலா 9வ பரியாயம் சத்யநாராயண சுவாமி வாரி யొక్క பிராங்கணంలో ప్రవచనం చేసుకునే భాగ్యం రమాసమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంతో కలిగింది. 2011 నుంచి ఏకధాటిగా ప్రతి సంవత్సరం ఇలాగే వైశాఖ మాసంలో చివరి రోజులలోనే ప్రవచనం ఇక్కడ ఏర్పాటు అవుతూ వస్తుంది. అంటే వైశాఖ మాసానికి సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి గురువు గారికి మధ్యలో ఏవో సంబంధాలు ఉన్నాయన్నమాట. ఈసారి మహాత్ములైన గురువులంతా కలిసి ఒక చిన్న కోరిక కోరారు. ఈనాటి శంకరాచార్య పరంపరలో ఉన్నటువంటి గురువులు, అలాగే దత్తాత్రేయ పరంపరలో ఉన్నటువంటి గురువులు కలిసి ఈ యుగం కలియుగం, ఈ యుగంలో మానవులలో రకరకాల లక్షణాలు వస్తున్నాయి, ఈ లక్షణాల నుంచి జీవులను మార్చాలి అంటే ఋషుల యొక్క పరంపర వాళ్ళకి తెలియాలి, ఋషి పరంపరని లోకానికి అందించే బాధ్యత మీది అని పెద్దల ఆజ్ఞాపించారు. అందులో జగద్గురువుల యొక్క కోరిక ఉన్నది. చాలా కాలం క్రితం నా చిన్నప్పుడు కంచి పరమాచార్యుల వారు కూడా వీలున్నంత వరకు మన మునుల యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటండి అని చెప్పారు. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ముని పరంపరని వీకందరికీ అందించాలి అని సంకల్పించారు. ఈ సంవత్సరం నుంచి వీలున్నంత వరకు మన ఆర్షధర్మాన్ని నిలబెట్టిన భగవత్స్వరూపులైన మునుల చరిత్ర తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా అగస్త్యుడితో ప్రారంభిస్తున్నాం. అగస్త్యుడితో ఎందుకు ప్రారంభించామంటే దానికి ఒక కారణం కూడా ఉన్నది. అగ లేక నగ ఈ రెండు శబ్దములకు కొండ అనర్థం. కొండని స్తంభింపచేసిన వాడు కనుక అగస్త్యుడికి ఆ పేరు వచ్చింది. అగ అనే శబ్దములకు కొండ అన్నమాట. ఇంతకీ కొండ అంటే ఏ రకమైన కొండ? మన జీవితంలో కొండల వలె మనల్ని పట్టుకు పీడించేటటువంటి బరువైన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులే సంసార బంధాలు. సంసారం కంటే పెద్ద కొండ మరొకటి ఏమీ లేదుట. పెద్ద పెద్ద కొండల్ని కూడా మనం యంత్రాలతో పిండి చేయగలం, ఓపిక్గా బయట ఎక్కగలం. అన్నిటికంటే భయంకరమైన ఎక్కలేని బయటికి రాలేని ఒక కొండ ఉందిట. ఆ కొండే సంసారం. అందుకని పూర్వం ధ్రువుడు విష్ణువుని ప్రార్థన చేస్తూ నేను ఎన్ని కొండలైనా ఎక్కుతాను, ఎన్ని సముద్రాలైనా దాటుతాను, లేదా పంచభూతాల్లోంచి కూడా బయటికి రాగలుగుతాను, ఒక్క సంసారం అనేటటువంటి పర్వతము నుంచి మాత్రం బయటికి రాలేకపోతున్నాను అన్నాడు ఆయన. అగస్త్యుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. అందుకే ఆ మహానుభావుడిని అగస్త్యుడు అన్నారు. భయంకరమైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఈ ఆరు కొండలంట. మనిషిని ఈ ఆరు కొండలు పట్టుకుని పీడిస్తూ ఉంటాయట. ఈ కొండలు ఎక్కలేడు, ఎక్కితే కిందకి దిగలేడు. ఈ కొండల్లోంచి రంధ్రం చేసుకుని బయటికి రాలేడు. చుట్టూతో కొండలుంటే ఈ కొండల మధ్యలో లోయలో పడిపోయిన వ్యక్తిలా పైకి రాలేక యాత్ర పడుతున్నట్టు జీవుడు. మన సంసారం ప్రస్తుతం మనందరం ఒక లోయలో పడున్నాం. అవే ఈ కామక్రోధాదులు అనేటటువంటి కొండలు, ఆ కొండల మధ్యలో ఉన్న లోయే సంసారం అట. ఈ సంసారం నుంచి బయటికి రావాలంటే ఏం చెయ్యాలి? ఒకసారి ఆలోచించండి. ఏ తిరుపతితో వెళ్ళాం, కొండల మీద పెడుతున్నాం, ఒక్కోసారి కొండల పక్కన చూసారు అగాధంగా లోయ ఉంటుంది, ఆ కింద ఏముందో ఏమీ మనకు కనపడదు, అవునా? అలాంటి లోయలో పడిపోయిన వాళ్ళు ఇప్పటికి కూడా బయటికి రాలేకపోతున్నారని శాస్త్రం. ఆ లోయలో నుంచైనా బయటికి రావచ్చు, కానీ ఈ సంసార బంధువులు అనే లోయలోంచి బయటికి రాలేకపోతున్నాం. ఎందుకంటే చుట్టూతో ఈ కామక్రోధాదులు అనే కొండలు అడ్డంగా ఉండడం వల్ల. ఈ కొండలలో నుంచి తాను బయటికి రావడమే కాకుండా తన శిష్యులను కూడా బయటికి తీసుకొస్తాడు గనక అగస్త్యుడు అని ఆ మహర్షికి పేరు వచ్చింది. ఈ మహర్షి యొక్క చరిత్రమే చాలా గొప్పది. ఈయన బ్రహ్మస్వరూపుడు, ఈశ్వరుని యొక్క భక్తుడు, విష్ణువునకు అత్యంత ప్రీతు పాత్రుడైనటువంటి వాడు, అంటే త్రిమూర్తులను సమానంగా చూసిన మహాత్ముడి. ఆ పుట్టడమేమో బ్రహ్మవశతో పుట్టంట, నిత్యం ఉపాసించిందేమో శివుణ్ణి, కానీ ఆశ్రయం ఇచ్చింది విష్ణువుకి. ఇటువంటి విచిత్రమైనటువంటి ఋషి ఆయన. చాలా కాలం క్రితం కలియుగం అంటే భయపడినటువంటి ఋషులంతా కలిసి ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, యుగములు నాలుగు, అందులో కలియుగం అత్యంత ప్రమాదకరమైన యుగం. కలియుగానికి ముందు ద్వాపరం, ద్వాపరానికి ముందు త్రేతాయుగం, త్రేతాయుగానికి ముందు కృతయుగం, వరుసగా నాలుగు యుగాలు కదా. కృతయుగం ఆరంభంలో బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన దేవతలు, కొంతమంది ప్రజాపతులు కలిసి రాబోయే కలియుగం నుంచి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. ఒకసారి ఆలోచించండి, సాధారణంగా ఎవడన్నా రేపటి పని వాళ్ళు కూడా వాయిదా వేస్తారు. అటువంటిది ఎప్పుడో రాబోయే తరం గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు చాలా మహాత్ములు. ఇప్పుడు కృతయుగం బాగానే ఉంది, కళ్ళు మూసి తెరిచేలోపు కృతయుగం వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ త్రేతాయుగం వస్తుంది, త్రేతాయుగం వెళ్ళిపోయాక ద్వాపరయుగం వస్తుంది, ద్వాపరం కూడా అయిపోయాక కలియుగం వస్తుంది. ఈ కలియుగంలో ఉన్న మానవులు ఎలా ఉత్తరపడారు? ఎప్పుడు కూడా మహాత్ములు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటారట, తాత్కాలిక ప్రయోజనాన్ని ఎప్పుడు ఆశించరు వాళ్ళు. చాలామంది చూడదు, 2019లో ఎలక్షన్లో నెగ్గితే 2024లో ఎలా నెగ్గాలి, ఇప్పటి నుంచే ప్రత్యవర్ష ప్రయాణం చేసుకుంటారు. 14లో నెగ్గిన వాళ్ళు మళ్ళీ 19లో ఎలా నెగ్గాలి, అప్పుడు 282 వస్తే ఇప్పుడు 303 ఎలా రావాలి, ఇప్పుడు 303 వస్తే రేపు 363 ఎలా రావాలి, ఆ దృష్టిలో పెట్టుకునే వాళ్ళు జ్ఞానులు అంటారు, క్రాంతదరుసులు అంటారు వాళ్ళని. కవయః క్రాంతదర్శినః, కవులు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో జరగబోయేదని ఊహిస్తారు. ఊహించాలంటే దానికి గొప్ప సాధన కావాలి, యోగ సాధన కావాలి. అలాంటి యోగులు కాబట్టి దేవతలు, కొంతమంది ప్రజాపతులు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, ఇది కృతయుగం, సత్యయుగం. ఈ యుగంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది. ఎక్కడ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళేవాడు వెళ్ళరు, అరుదుగా ఉంటారంట ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళేవాడు. ఎక్కడో నూటికి కోటికి కొద్ది మంది పాపాత్తులు ఉంటారు. అసలు పాపాత్తులు లేకపోతే కూడా ఇబ్బంది ఉండవు. అందరూ మంచివాళ్ళు అయిపోతే ఇంకా భగవంతుడికి అవతారాత్వలసిన అవసరం ఉండదు. ఒక్కడైనా ఒక పాపాత్ముడు ఉండాలి. అందరూ చప్పట్లు కొట్టినా ఎవడో ఒకడన్నా డిజలైక్ కొట్టేవాడు ఒకడు కావాలన్నమాట యూట్యూబ్లో. అప్పుడు మనకి మనం ఏం తప్పు చేస్తామో తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ మంది కృతయుగంలో ధర్మస్వరూపులై ఉంటారు. కృతయుగంలో సత్యము, అహింస, వేదము వీటిని విడిచిపెట్టకుండా ఆచరణలో పెడతారు. అందుకే అందరూ ధర్మవర్తులు. ఈ యుగంలో వాళ్ళకి పెద్దగా సమస్యలు ఉండవు, ఎక్కువ కాలం బతుకుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవలోకానికి టక్కును వెళ్ళి రాగలుగుతారట వాళ్ళు. త్రేతాయుగానికి వచ్చేసరికి ధర్మం 4 పాదాల్లో ఉన్నది, ఒక పాదం తగ్గి 3 పాదాల్లోకి వస్తుంది. అయినా 3 పాదాలతో కూడా ధర్మదేవత వృషభ రూపంలో నడుస్తుంది. ఈ కాలంలో కూడా ఎక్కువ మంది దేవతలతో సంబంధం పెట్టుకుంటారు, పవిత్రంగానే గడుపుతారు. కాకపోతే ఒక పాదం తక్కువ కాబట్టి స్త్రీలకి, గోవులకి, వేదధర్మానికి వ్యతిరేకంగా నడుచుకునేవాడు తయారవుతారు. ఇక ద్వాపరంలో 2 పాదములు ధర్మం, 2 పాదములు అధర్మం. అంటే ధర్మాధర్మములు సమానంగా ఉంటాయి. ఓ తక్కెట్లో ధర్మం, ఓ తక్కెట్లో అధర్మం, రెండు పెట్టి చూస్తే రెండు బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట. ముళ్ళు అటు ఇటు కూడా మొగ్గదు. ఈ కాలంలో కూడా దేవలోకానికి వెళ్ళగలుగుతారు, కానీ పూర్వం వెళ్ళినంత ఎక్కువగా వెళ్ళలేరట.
దేవతలతో ముఖాముఖి సంబంధం కృతయుగంలో ఉన్నంత త్రేతాయుగంలో ఉన్నంత ఉండదు. ఇంకా రాబోయేది కలియుగం. ఈ కలియుగంలో దేవతలు మానవులకి ప్రత్యక్షంగా కంటికి కనపడరు. కలియుగ మానవులు ఎటువంటి వాడో తెలిసిన, వీళ్ళ కంటితో దేనిని ఎక్కువ చూస్తారో అది కొద్ది రోజులు నాశనం అయిపోతుందట. మన లైసు మన కళ్ళు ఎంత గొప్ప తెలిసిన మీకు అబ్బో. అందుకే భగవంతుడు మీకు డైరెక్ట్గా దర్శనమివ్వడు, స్వప్నంలో దర్శనమిస్తాడు, మారు రూపంలో దర్శనమిస్తాడు. కానీ పూర్వంలాగా విష్ణువు నీలమేఘఛాయ శరీరుడై నాలుగు చేతులతోనో 1000 చేతులతోనో 1000 కళతో దర్శనమిచ్చాడో ఆ రూపం కూడా పేలిపోతుందట మనం చూస్తే. భగవంతుడు అందుకని ఏం చేస్తాడంటే కలియుగంలో ప్రత్యక్షంగా ఈ కంటికి కనపడ్డు. ఒకవేళ మనకు దర్శనం ఇవ్వాలంటే ఈ కళ్ళు బదులుగా దివ్య దృష్టి ఇస్తాడు ఆయన. ఎంత గొప్పవాళ్ళం అండి మనం. మానవుని యొక్క చూపుతో ఏది చూస్తే అది నాశనం అవుతుంది. అందుకే ఏ దృశ్యం తన్నస్యం, ఏది దృశ్యమో అంటే నీకు ఏది కనబడుతుందో అది ఎప్పుడో ఒకప్పుడు నాశనం అయిపోతుంది. ఇటువంటి కలియుగ మానవులకి చూపులతో బండరాళ్ళు కూడా పగలగొట్టగలిగే శక్తి కలిగిన మానవులకి సుఖం కలగాలంటే అద్భుతమైన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఋషులు అవసరం ఉన్నది. వాళ్ళ బోధలు అవసరం, వాళ్ళ ఉపాసనా మార్గం అవసరం. ఇటువంటి మార్గం చూపించే వాళ్ళు ఎవరున్నారు అని దేవతలంతా బ్రహ్మను అడిగారు. ఈ కలియుగంలో మానవులు ముఖ్యంగా ఎలా ఉంటారట, అలసులు మంద బుద్ధి బలులు అల్పతరాయుబులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు వియు చేయజాలరీ కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవులు సోమరిపోతులై ఉంటారు, పనులు ఎక్కువ చేయడానికి ఇష్టపడరు, వీలున్నంత వరకు విశ్రాంతి తీసుకుంటారట. ఎంత వీలుంటే అంత విశ్రాంతి అనమాట. పూర్వం అసలు పగటిపూట పడుకునేవారు కదా, ఇప్పుడు అందరూ పగటిపూట పడుకోవడం కూర్చుని నిద్రపోతారు. అరే కారు డ్రైవ్ చేసుకుంటే నిద్రపోతారు అందరూ. ఈ మధ్యన కార్లు మీకు ఆటోమేటిక్ కార్లు వచ్చాయి కాబట్టి సరిపోతుంది కాబట్టి నిద్రపోతున్నా దాని అంతా పని చేసుకుంటుంది. మొన్న పాపం ఆయన ఎవరో విమానం నడిపేట పైలట్ మొత్తం నిద్రపోయేట ఎక్కిన దగ్గర దిగేదాకా అదే నడుపుకుంటూ వెళ్ళింది కాబట్టి సరిపోయిందంటే నా తర్వాత అతని మీద ఎంక్వైరీ వేసి బొత్తిగా పట్టించుకోవట్లేదు ఏది ఎయిర్ హోస్టెస్ల మాట కూడా అని సస్పెండ్ చేశారని విన్నాం. ఆహా అనిపిస్తుంది అనమాట. ఇది కలియుగం యొక్క లక్షణం అనమాట. మీరు మంచివాళ్ళు కనుక కుర్చీల్లో కూర్చొని నిద్రవడం లేదు, కానీ కొంతమంది ఉపన్యాసంలో కూడా నిద్రపోతారు. అలసులు మందబుద్ధి బలులు తెలివితేటలు కూడా బాగా తక్కువగా ఉంటాయి. అల్పతరాయువులు ఆయువు చాలా తక్కువ ఉంటుంది. పూర్వంలాగా 1000 సంవత్సరాలు బతకరు సరిగదా, 100 ఏళ్ళు పూర్తిగా బతికేవాడు ఎంతమంది ఉంటారండి, ఎంత అల్పాయుష్కులే. ఉగ్ర రోగ సంకలితులు ఉన్న 4 రోజులు అందరికీ రోగాలే, విచిత్రమైన రోగాలు అనమాట. కొత్త కొత్త రోగాలు ఎప్పుడు ఏ వైద్య శాస్త్రము కనిపెట్టిన కొత్త కొత్త రోగాలు వస్తూ ఉంటేవాడు అనమాట. దానికి ఏవో రకరకాల పేర్లు పెడతాడనమాట. ఈ మధ్యన వాడు పార్కిన్స్ అంటే అదేదో, బహుశా పార్కులో ఉండగా ఏమన్నా సూర్యుడు ఏమన్నా కనపడ్డాడు ఏమన్నా తెలియదు కానీ అంటే బుర్రలా స్తంభించిపోయి మాట్లాడే ఆలోచన ఆగిపోతూ ఉంటుందిట. ఇలా విచిత్ర రోగాలు వస్తాయి. మందభాగ్యులు వీళ్ళు అంటే ఆనందం అనే సంపద లేనివాడిని మందభాగ్యుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. భాగ్యము అంటే ఆనందము. నిత్యం ఏ దుఃఖము లేకుండా సుఖంగా జీవించగలగడమే భాగ్యం అంటే. ఎవడు భాగ్యవంతుడు, ఎప్పుడు దుఃఖం లేకుండా ఉండాలి. ఒకరోజు ఆనందిస్తే మర్నాడు ఏడుస్తూ ఉంటే వాడు భాగ్యశాలి కాదట. సర్వకాల సర్వావస్థలలో బ్రహ్మానందంగా జీవించగలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకసారి ఆలోచించండి. వాడు ఏదో ఇలాంటి పుణ్యాత్తులు భాగ్యశాలులు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎక్కువ మంది ఏదో సమయంలో దుఃఖిస్తూనే ఉన్నారు. అందుకని కలియుగంలో మందభాగ్యులు ఎక్కువగా ఉంటారు. ఇటువంటి వాళ్ళను ఉద్ధరించడానికి మాకొక సాధకుడు కావాలి అని దేవతలంతా బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ నా అంశతో నాలో ఉన్న ఒక దివ్య కళతో వేదశక్తితో భూలోకంలో ఒక మహాత్ముడు పుడతాడు. అతడు కాశీ విశ్వేశ్వరుణ్ణి సేవిస్తాడు. కలియుగంలో వివాహం చేసుకున్న వెంకటేశ్వరుడికి 6 నెలల పాటు ఆశ్రయం ఇస్తాడు. భూమండలం అంతా తిరుగుతాడు, దేవలోకం తిరుగుతాడు, పాతాళానికి వెడతాడు. రాత్రిపూట నక్షత్రమై ప్రజలను అనుగ్రహిస్తాడు, మహాతపస్యాలు అవుతాడు. అటువంటి మహాత్ముడు ఒకండి లోకశ్రేయస్సు కోసం ఇస్తున్నాను. ప్రస్తుతం మీరు వెళ్ళి ఆ మహాత్ముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడండి. శీఘ్రకాలంలో ఈ కృతయుగంలో ఒక ఉత్తముడు పుడతాడు అన్నాడు ఆయన. ఇంతకీ బ్రహ్మగారు చెప్పిన అంతటి మహాత్ముడు ఎప్పుడు పుడతాడా అని దేవతలంతా ఆయన కోసం ఎదురు చూస్తూ వెళ్ళిపోయారట. కాలం ఎంతసేపు అండి ఈ గిరిజన తిరగడం, 2018లో వచ్చారు, 2019 వస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ 2020 ఇలా కడముందు ఎన్నో ఏళ్ళు వెళ్ళిపోతాయి, ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. అలాగే దేవతలంతా బ్రహ్మ చెప్పిన బ్రహ్మాంశ స్వరూపుడు ఎప్పుడు పుడతాడా అని ఆత్రంగా ఎదురు చూశారట. ఇలా ఉండగా ఒకనాడు ఇంద్రుడు ఊర్వశిని స్వర్గంలో నాట్యం చేయడానికి రమ్మన్నాడు. ఊర్వశి నాట్యానికి బయలుదేరింది. ఎప్పుడు ఎవరిని చూచినా పరస్త్రీని చూస్తే కామం పొందని మహానుభావుడు జితేంద్రియుడు ఒకడున్నాడు. ఆయన సూర్య భగవానుడు. సూర్యుడికి అసలు ఎప్పుడు ఈ స్త్రీ వ్యామోహం లేదు. పరమధర్మస్వరూపుడాయన, విష్ణుస్వరూపుడాయన. అటువంటిది సూర్యభగవానుడు ఆకాశంలో ఒక్కసారి 7 గుర్రాలు పొంచిన రథం మీద వెడుతూ వెడుతూ స్వర్గలోకంలో నృత్యం చేయడానికి వెడుతున్న ఊర్వశిని చూశాడు. ఏదో తెలియని కామం కలిగిందట ఆ పూట. మహాత్ములకు ఏదైనా కోరిక పుట్టిందంటే దాని అనగాతలు ఏదో ఒక లోకశ్రేయస్సు ఉంటుంది. అందుకే మహాత్ముల యొక్క చేష్టలు చాలా విచిత్రంగా ఉంటాయి. లోకోత్తరాణం చేతాంసి, లోకోత్తర పురుషులైనటువంటి మహాత్ముల యొక్క చేతస్సులు హృదయములు ఎవరికి అర్థమవుతాయి అన్నారు పెద్దలు. సూర్యభగవానుడు ఊర్వశిని చూశాడు. ఊర్వశి, ఈ పూట ఎందుకో నీ మీద నాకు వ్యామోహం కలుగుతుంది, నా కోరిక తీర్చవా, నా కామం తీర్చవా అన్నాడే. మహాత్ముడు విష్ణుస్వరూపుడివి, అసలు నువ్వు లేని చోట ఎక్కడ ఉంటుంది, నువ్వు కిరణాలు ప్రసరించావుంటే మా అందరి శరీరంలో ఉంటావు, నీ కోరిక తప్పక తీర్చాలి, కానీ ప్రస్తుతం ఇంద్రుడి సభలో నృత్యం చేయడానికి వెడుతున్నాను, నృత్యం పూర్తయ్యాక నీ దగ్గరకు వస్తాను అన్నదాడు. సరేలే అన్నాడు ఆయన. అదే సమయంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక వరుణదేవుడు చూశాడు ఆవిడ. ఈ పూట వరుణుడికి ఆవిడ మీదే వ్యామోహం కలిగింది. మళ్ళీ వరుణదేవుడు అన్నాడు, ఊర్వశి ఎందుకో నాకు కూడా కామం కలుగుతుంది, నా కామం తీర్చవా అన్నాడు. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. ఇందాక సూర్యభగవానుడు ఆపాడు, ఇప్పుడేమో వరుణదేవుడు ఆపుతున్నాడు. అంతటి మహాత్ముడు, సూర్యుడంతటి వాడు, నా మీద కామదృష్టి వ్యామోహాన్ని చూపించడం ఏమిటి, ఇప్పుడు వరుణుడు కూడా కాముకుడైన వెంటపడ్డం ఏమిటి, ఇదేదో కారణం ఉందనుకుందావిడ. ప్రభు, నీ కోరిక తీర్చడం సమ్మతమే, కానీ ప్రస్తుతం ఇంద్రలోకంలో నేను నృత్యం చెయ్యాలి, వచ్చాక నీ కామం తీరుస్తానన్నది. సరే అని అన్నాడు ఆయన. ఆవిడ వెళ్ళిపోయింది ఇంద్రలోకానికి. కానీ గాఢమైన ప్రేమ, గాఢమైన కామం సూర్యుడికి ఆవిడ మీద ఉండడం వల్ల హఠాత్తుగా సూర్యభగవానుడి యొక్క అపూర్వమైన వీర్యం స్ఖలనమైపోయింది. వెంటనే ఆయన తెల్లబోయి, ఏదో విచిత్రం, అసలు రేతస్సుని నేను బంధించగలిగేవాడిని, అటువంటిది రేతస్సు బయటకు వచ్చిందని దాన్ని ఒక కొండలో వేశాడు. అదే సమయంలో వరుణదేవుని యొక్క రేతస్సు కూడా బయటకు వచ్చింది. దానిని ఆయన ఏం చేశాడు, సూర్యుడు ఏ కొండలో వేశాడో ఆ కొండలోనే వేశాడు బ్రహ్మదేవుడు ఆజ్ఞతో. ఈ 2 రేతస్సులు ఆ కొండలో ఉండిపోయాయి. హఠాత్తుగా కొండలో ఈ 2 గిర్రులు తిరిగాయి. అందులో నుంచి 2 మహాత్ములు పుట్టుకొచ్చారు. కొండలోంచి పుట్టుకొచ్చారు గనక వాళ్ళని కుంభ సంభవులు అన్నారు. కుంభము నుండి సంభవులు పుట్టారు. వాళ్ళిద్దరూ, ఒకడు సూర్యుడు, మరొకడు వరుణుడు, ఇద్దరి యొక్క రేతస్సుల కలయికతో బయటకొచ్చిన మహాత్ములు. కవల పిల్లల్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. రంగులు ఒకటే, కొంచెం రూపాలు తేడా. మిత్రుడు అంటారు సూర్యుడిని, వరుణదేవుడికి వరుణుడని పేరు. ఈ మిత్రుడు ఈ వరుణుడు ఇద్దరి యొక్క రేతస్సుల యొక్క కలయికతో పుట్టడం వల్ల ఇద్దరికి పుట్టిన పిల్లలకి మైత్రావరుణులని పేరు వచ్చిందనమాట. అందులో ఒక ఆయన వశిష్ఠ మహర్షి, అందుకే మైత్రావరుణి అంటారు ఆయన. 2వ వాడు అగస్త్య మహర్షి. ఇద్దరు కుంభ సంభవులే. అగస్త్యుడైతే ఇది మొదటి జన్మ, కానీ వశిష్ఠుడికి ఇది 2వ జన్మ. అసలు వశిష్ఠుడు ఎంతో పూర్వం ఎప్పుడో పుట్టినవాడే కదా. ఆయన కూడా బ్రహ్మమానసపుత్రుడు, గొప్ప ప్రజాపతి ఆయన, సామాన్యుడేం కాదు. కానీ ఆయనకు శాపం తగిలింది. ఆ శాపం వల్ల ఇది మళ్ళీ జన్మెత్తాడనమాట. పూర్వం నిమి అని ఒక చక్రవర్తి ఉండేవాడు కదా, ఈ నిమి చక్రవర్తి వశిష్ఠుడిని నా చేత యజ్ఞం చేయించు అన్నాడు. అంటే నేను ఇప్పుడు ఇంద్రుడి యాగం చేయిస్తున్నాను, అక్కడికి వెళుతున్నాను అన్నాడు ఆయన. అదేమిటి, కుల పురోహితుడు మాకు, మా ఇక్ష్వాకు వంశం వాళ్ళకి అటువంటిది మా యజ్ఞం అని. ఇద్దరు యజ్ఞం ఏమిటంటే, ఇంద్రుడికి ఒప్పుకున్నాను యజ్ఞం చేయిస్తానని, యజ్ఞం అయ్యాక నీ దగ్గరకు వస్తాను, అంతవరకు ఓపిక పట్టన్నాడు ఆయన అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, ఆ గురువుగారు లేకపోతే ఇంకో గురువుగారు దొరకడా, యజ్ఞం ఆపేస్తావా అని కుల గురువు అయిన వశిష్ఠుడు వచ్చేదా కాకుండా వేరే వాళ్ళ పెట్టుకు యజ్ఞం చేసాడు. యజ్ఞం పూర్తయ్యే సమయానికి ఇంద్రయాగం పూర్తి చేసి వశిష్ఠుడు వచ్చాడు. వచ్చేసరికి యజ్ఞం అయిపోయింది ఇక్కడ. దాంతో ఆయన ఒళ్ళు మండిపోయి
కులద్రోహిగురు నీ కులగురువుని మీ ఇక్ష్వాకు వంశానికి గురువునైన నన్ను యజ్ఞ దీక్షకి పిలిచి నేను రాకుండా వేరో పురోహితుడిని పెట్టుకుంటావా? ఎప్పుడు కూడా పురోహితుడిని గురువుని ఇష్టోతని మార్చేయకూడదు. అలా మార్చడం మహాపాపం. అందువల్ల నువ్వు తక్షణం చచ్చిపో, శరీరం విడిచిపెట్టన్నాడు. దాంతో నిమిఢామును చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆయన ఏం చేశాడు? నేను నీ మీద ఎంతో భక్తి కలిగినవండి, నేను ఎప్పుడు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, నేను యజ్ఞం చేస్తూ కూడా అవతల పురోహితుడు కూడా మా గురువు గారు వశిష్ఠుడని భావించాను, వచ్చాక నీకు దక్షిణిచ్చి సన్మానం చేద్దాం అనుకున్నాను, ఈలోపు నువ్వు తొందరపడి నన్ను శపించావు, కాబట్టి నీకు కూడా దేహపత్రం అయిపోగాక నువ్వు చచ్చిపోని శపించాడు. దాంతో ఇటు వశిష్ఠుడు చచ్చిపోయాడు, ఇటు నిమి చచ్చిపోయాడు. అప్పుడు నిమి ఆత్మ శవంలోంచి లేచిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. ఎలాగయ్యా నేను ఇలా చచ్చిపోయాను గురువుగారి శాపం వల్ల? అంటే గురువుగారి ఆశీర్వచనం ఉంటే మళ్ళీ బతుకుతావు, గురువుగారిని అడుగు అన్నాడు వశిష్ఠుడిని. అప్పుడు వశిష్ఠుడి ఆత్మ కూడా శవంలోంచి బయటకు వచ్చేసిందిగా, ఆయనే చచ్చిపోయాడు. శిష్యుడి శాపానికి గురువు చచ్చిపోయాడు, గురువుగారి శాపానికి శిష్యుడు చచ్చిపోయాడు. ముందుగా వశిష్ఠుడు అన్నాడు, ముందు నాకంటూ శరీరం వచ్చాక నీ శాపం వల్ల నేను పోయాను, నాకు శరీరం వచ్చాక నీ సంగతి ఆలోచిస్తాను అని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ పొరపాటున తొందరపడి నా శిష్యుడిని నేను శపించాను, శిష్యుడు నన్ను శపించాడు, ఇద్దరికీ శరీరాలు పోయి, శరీరాలు కింద కూడా ఉన్నాయి, ఆత్మలు పైకి లేచి ఇప్పుడు నేను ఏం చేయాలన్నట్టు సూక్ష్మదేహంతో. అందుకే తొందరపడకూడదు, ఎప్పుడు కూడా ఏదన్నా ఎవరన్నా చెబితే వినాలి. పొరపాటు జరిగిందో లేదో తెలుసుకోకుండా తొందరపడి శాపాలు పెట్టకూడదు. అందులో శక్తివంతులు మరీనండి. ఈ మధ్యన ఈ వాట్సాప్ గ్రూపులు వచ్చాక చాలా ప్రమాదకరంగా ఉంది. ఫేస్బుక్లను ఎవడో ఏదో ఒకటి పెడతాడు, ఇక అక్కడి నుంచి వీళ్ళందరూ ఒకడికొకడు ఫార్వర్డ్ చేసుకోవడం, వీడి మీద వాడు వాడి మీద వాడు యుద్ధాలు అనమాట రామరామ. అందులో ఏముండదు. ఆ మధ్యన పాప ఆయన ఎవరో ఉపన్యాసం చెప్పాట, అందులో మా కులాన్ని కించపరిచారని వాళ్ళు పెద్ద గొడవ, ఇక అక్కడి నుంచి చూడండి ఆయన ఇంటికి వెళ్ళి ధర్నాలు. అందులో ఆయన ఏమన్నాడో చూడాలిగా, ఈ పిచ్చాడు పెట్టేవాడికి బాగులేదు, అవతల వాడికి తేడా, ఈ విధమైన యుద్ధం వల్ల ఏం ఉపయోగం ఉన్నది? అందుకనే వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగును కని కళ్ళ నిజము తెలిసిన మనుదుడే పోనీతి పరుడు మహిళ సుమతి. పూర్వం సుమతి శతకం శతకం ఉండేదిలేండి. ఆ శతకాన్ని అందరూ పిల్లలందరూ కంఠస్థం చేసేవారు. అందుకే కొంచెం బుర్ర ఉండేది వాళ్ళకి ఆ రోజుల్లో. అవన్నీ పోయాక ఇప్పుడు బుర్ర తగ్గిపోతుంది అనమాట. క్షణికోద్రేకం ఎక్కువైపోయింది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ ఉద్రేకం ఇలా కొనసాగితే దేశానికి అరిష్టం, ఈ వ్యక్తులకి అరిష్టం. ఇప్పటికీ అరిష్టం వచ్చి పొద్దున ఒకటి సాయంకాలం ఒక రకంగా ప్రవర్తించి చివరికి గుండెపోట్లు చచ్చిపోతున్నారు కదా. ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా ముందు వినాలి, విన్నాక తొందరపడకూడదు. అందులో ఎంత నిజం ఉంది, దాని పూర్వం ఏమిటి, పరం ఏమిటి తెలుసుకోవాలి, దాని ముందేముంది, వెనకేముందో తెలుసుకోవాలి. అందుకని ఏమన్నారు, కనీ ముందు నువ్వు కళ్ళారా చూడు, లేదా జాగ్రత్తగా పరిశీలించు, కళ్ళా అందులో తప్పుందా నిజముందా, కళ్ళా నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు. ఎంత బాగా తేలికగా చెప్పాడండి ఆయన. అక్కడ యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం వాడు ఏ సందర్భంలో చేశాడు, ఎందుకు చేశాడు, అందులో ఉన్న వెనకేమిటో ముందేమిటో చూడకుండా వశిష్ఠుడు తొందరపడి చచ్చిపో అన్నాడు. దాంతో శిష్యుడికి మండింది, నువ్వు పో అన్నాడు. ఇప్పుడు ఇద్దరు దెబ్బతిన్నారా లేదా? అందువల్లే ఉద్రేకం అతి ప్రమాదకరమైనది. క్రోధం మనిషిని సర్వనాశనం చేస్తుంది. క్రోధం వల్ల తెలివితేటలు పోతాయి. క్రోధం వల్ల పతనం వస్తుంది. క్రోధం సర్వనాశనం చేస్తుంది. అందుకే క్రోధం పొందకూడదు అని మందలించాడు. దేవీ భాగవతంలో 7వ స్కంధంలో అయితే బ్రహ్మదేవుడు మామూలు మందన కాదు, తెగ మందలించేశాడు. ఏది వశిష్ఠుడి తన కన్న కొడుకుని కూడా మందలించాడు ఆయన. భారతం ఏముంటుంది, క్రోధమ తపముం జరచును క్రోధమ అణిమాదులైన గుణముల పాపం క్రోధమ సకలంబునకు బాధియగు క్రోధిగా తపస్వికి జన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. క్రోధం మీ అష్టసిద్ధుల్ని పాడు చేస్తుంది. కష్టపడి సాధించిన సిద్ధులన్నీ కేవలం కోపంతో పోతాయి. ఎందుకు? మనిషి సర్వనాశనం వరకు క్రోధమే మూల కారణం. అందుకే జ్ఞానులు ఎప్పుడూ తొందరపడి క్రోధం పొందరు. క్రోధం పొందితే ఆ తర్వాత వెనక్కి రాలేమండి. ఒకసారి కోపిస్తే ఇంకా యావజ్జీవితం ఆ కోపంలో ఉండిపోతుంది. అలా కోపంతో గురు శిష్యులు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గురువుగారు గుడి పెడితే శిష్యుడు గుడి పెట్టి తగాదా పడి ఎన్నో చోట్ల మా ప్రాణం మీద తీసుకొస్తున్నారు. ఏలూరులో కొన్ని చోట్ల గుళ్ళు ఉన్నాయి, నాకు తెలియక ఒక గుళ్ళోకి వెళ్ళామా, ఈయనకి ఆయనకి పడదట. దాంతో పెద్ద గొడవ అది. రామచంద్ర భగవంతుడు అనుగ్రహించుగా అనిపిస్తుంది. అందులో మాలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది,
మాకేమో తెలియక ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు వస్తాడు, ఏ పార్టీ వాడు మాకు తెలియదు, ఎదురు దండ వేస్తారు. ఇక ఎక్కడి నుంచి ఏం చేస్తారంటే ఆ పార్టీ వాడు మా పార్టీలో గురువు గారు ఉన్నారని వాడు ఫేస్బుక్ లో పెడతాడు లైవ్ ఇచ్చి, ఈ పార్టీ వాడు పెడతాడు. ఇద్దరు మన ఉంటారు మధ్యలో, గురువు గారు మీరు వాళ్ళకి ఎందుకు శటకోపం పెట్టారు, వాళ్ళకి ఎందుకు ఆశీర్వచనం ఇచ్చారని వీడు విడిచిపెడతాడు, వీడికి ఇచ్చామని వీడు విడిచిపెడతాడు, మధ్యలో గురువు గారికి బరువు అయిపోతాడు. చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే అనుక్షణం క్రోధం ఎంతో ప్రమాదకరమైనది అని తెలుసుకోవాలి. సరే అయ్యింది ఏదో అయ్యింది. ఇప్పుడు నువ్వు వెనక్కి రాలేవు, వాడు వెనక్కి రాలేడు. నువ్వు ప్రస్తుతం సూర్యుడిలోను వరుణుడిలోను నీ ఆత్మని తెరచు. కొద్ది రోజుల్లో వాళ్ళ యొక్క రేతస్సులోంచి మళ్ళీ పుట్టు, మైత్రావరుణి అని పేరు తెచ్చుకో అన్నాడు. అందుకే వశిష్ఠుడి యొక్క ఆత్మ రెండుగా విభజింపబడి సూర్యుడిలోను ఇటు వరుణుడిలోను చేరింది. సూర్యుడి యొక్క రేతస్సు, వరుణుడి యొక్క రేతస్సు ఇద్దాక చెప్పారు కదా మీకు కొండలో వేశారని, అప్పుడు మళ్ళీ అందులోంచి వశిష్ఠుడు బయటకు వచ్చాడు. బ్రహ్మదేవుడి అంశ ఈ ఇద్దరిలో ప్రవేశించి మళ్ళీ వాళ్ళిద్దరి ద్వారా రెండో వాడు అగస్త్యుడు పుట్టాడు. అందుకే బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుడు, బ్రహ్మ యొక్క కళతో పుట్టినవాడు అగస్త్యుడు. ఇక్కడ నిమి చక్రవర్తిని దేవతలు పిలిచి, నాయన నిమి నువ్వు యజ్ఞం మొదలెట్టావు, యజ్ఞం చివరిన పూర్ణాహుతి సమయంలో వశిష్ఠుడు వచ్చి నిన్ను శపించాడు, దాంతో నీ శాపం వల్ల నీ శరీరం పతనమైపోయింది. యజ్ఞం పాడవకూడదు, యజ్ఞం మధ్యలో ఆగిపోతే అది లోకానికి నష్టంట, దేవతలకి ఇంకా బాధ, అందువల్ల నిన్ను కూడా మేము బతికిస్తాము అన్నారు వాడు. అప్పుడు ఆయన అన్నాడు, తెలుసో తెలియకో మా గురువు గారు నన్ను శపించాడు, నేను గురుద్రోహం చేయలేను, నేను బ్రతకడం అంటే మా గురువు గారి శాపాన్ని నేను తిప్పినట్టు, కాబట్టి ఇక నాకు శరీరం వద్దు, నా బదులుగా ఈ యజ్ఞాన్ని మీరే పూర్తి చేసుకోండి, లేదా నా పుత్రుడితో పూర్తి చేయించండి, నాకు ఒక్క వరం మాత్రం ఇవ్వండి, నాకు శరీరం వద్దు కానీ నేను శాశ్వతంగా జీవించే వరం ఇవ్వండి అన్నాడు. శరీరం వద్దు అంటావు, శాశ్వతంగా జీవించాలంటావు, ఏం చెయ్యాలన్నారు దేవతలు. మనుష్యుల యొక్క రెప్పలో చేరి రెప్పపాటుగా ఉండే అవకాశం ఇవ్వండి అన్నాడు. తథాస్తు అన్నారు దేవతలు. అప్పటి నుంచి నిమి ఈ కంటికి రెప్పపాటులో చేరాడు. అప్పటి నుంచి మనకు రెప్పపాటు వచ్చింది, అంత పూర్వం రెప్పపాటు ఉండేది కదట. నిమి చేరడం వల్ల ఈ కంటి మీద రెప్ప పడుతుంది కనుక నిమిషము అని పేరు వచ్చింది అనమాట. నిమి వల్లే మనకి నిమిషం వచ్చింది. ఇది మనకి నిమి చాలా ఉపకారం చేశాడు. ఇదే లేకపోతే మీరు డ్రైవ్ చేస్తూ చేస్తూ అలా గుడ్డ అప్పగిస్తే ఈ గుట్టలలో చెత్తా చెదారం పడి కళ్ళు పేలిపోయేవి. కాబట్టి నిమి చక్రవర్తి శరీరం విడిచిపెట్టి మనకి ఎంత మహోపకారం చేశాడండి. లేకపోతే ఈ భూలోకంలో ఈ డస్ట్ పార్టికల్స్తో బతకగలమా? డస్ట్ పార్టికల్ వల్ల ఇది వేస్ట్ పార్టికల్ అయిపోయేది. ఆ తర్వాత మనం అలా గుడ్లు అప్పగించు, దేవా పాపి నేను పూర్వం పాడేవారు అంటూ వాళ్ళు ఆ పాటలు పాడుకుంటూ బ్రతకాలి. అంటే నిమి తన శరీరం విడిచి కూడా మనకి ఇంత మహోపకారం చేసి రెప్పపాట్లో చేరిపోయాడు ఆ మహాత్ముడు. కాబట్టి గురువు గారి శాపమునకు గురైన శరీరం వద్దని మనందరికీ గుర్తుండేలా శాశ్వతంగా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈయనే అనమాట నిమి. మీరందరూ చీటికి వాటికి ఇల్లా ఇల్లా అంటున్న రెప్పపాటుకి మూల కారణం ఆ నిమి చక్రవర్తి.